आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु स्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः పేజ్ 267 మూడవ మంత్రం నాలుగవ ఖండం మూడవ మంత్రం 8వ అధ్యాయం తద్య ఏవైతం బ్రహ్మలోకం బ్రహ్మచర్యేణానువిందంతి తేషామేవైష బ్రహ్మలోకః తేషాగుం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఛాందోగ్యోపనిషత్తులోని చివరి అధ్యాయం చూస్తున్నాం. ఈ చివరి అధ్యాయం ప్రజాపతి విద్య అని పేరు. ప్రజాపతి బోధించినటువంటి జ్ఞానం ప్రజాపతి విద్య అంటారు. అందులో 6 ఖండాలు, 1 నుంచి 6 ఖండాల వరకు ఉపాసనల గురించి చెప్పబడింది. ఆ ఉపాసకుడు పొందే ఫలాలు కూడా చెప్పబడినాయి. సగుణ ఈశ్వర ఉపాసన చేస్తే ఆ సగుణ ఈశ్వరుడికి ఎటువంటి శక్తి ఉందో, ఎటువంటి ఫలాలు లభిస్తాయో, అంటే ఆయన పొందేటటువంటి ఐశ్వర్యం, ఆ ఫలాలన్నీ కూడా, ఆ ప్రయోజనాలన్నీ కూడా ఈ ఉపాసకుడు పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు అంటే మరణించిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఈ యొక్క ఫలాలన్నీ పొందుతాడు. సంకల్పం చేసుకుంటేనే చాలు, అన్నీ వచ్చేస్తాయి. మనసులో అనుకుంటే చాలు, అది లభిస్తుందన్నమాట. అటువంటి ఫలితాన్ని పొందుతాడు అని శాస్త్రం చెప్తోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫలాలన్నీ పొంది అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర శాస్త్రం చదివి అప్పుడు క్రమముక్తిని పొందుతాడు. అన్నీ అనుభవించిన తర్వాత విద్యను పొంది అక్కడ మళ్ళీ బ్రహ్మ విద్య చదవాల్సిందే, చదివి క్రమముక్తిని పొందుతాడు అని చెప్తున్నారు. కానీ ఈ ఉపాసన చేయడానికి కూడా కొన్ని అర్హతలు కావాలి. ఎలాగైతే జ్ఞానం పొందడానికి కొన్ని అర్హతలు కావాలి, ఆ అర్హతలు పొందడానికి కొన్ని సాధనాలు చేయాలి. ఆ సాధనాలు చేస్తే, అర్హతను పొందితే అప్పుడు ఆ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళతాడు. అక్కడ ఏమేమి ఫలాలను పొందుతాడు అని తెలుసుకున్న తర్వాత ఆ సాధన ఏమిటి అని చెప్పి ఇక్కడ చూస్తాం. మూడవ మంత్రంలో ఏమేం ఫలాలు పొందుతాడని తెలుసుకున్నాం మనం అంటే, సత్య సంకల్ప, ఆ శక్తి వస్తుంది ఆయనకి. సత్య సంకల్ప శక్తి వచ్చి సత్యకామ అవుతాడు. పరమాత్ముడు సత్యకాముడు కదా, ఆయన కోరికలన్నీ నెరవేరుతాయి. అనుకున్నాడు అంటే నెరవేరుతాయి, అది సత్యకామ, అవి సత్యాలు అవుతాయి. అది సత్యకామ అంటే, ఇక్కడ అనుకున్నవన్నీ సత్యమైతే అది సత్యకామయే కదా. సత్య సంకల్ప, ఆయన సంకల్పాలన్నీ కూడా సత్యమైనటువంటివి. ఆయన కామము కోరికలన్నీ సత్యమవుతాయి, నెరవేరుతాయి. ఆయన సంకల్ప శక్తి కూడా సత్యమైనది కనుక అవన్నీ సత్యమవుతాయి అని చెప్పిన తర్వాత ఈ ఉపాసకుడు కూడా అపహత పాప్మ అని చెప్పారు. పరమేశ్వరుడు పాపరహితుడు, అదేవిధంగా ఉపాసకుడు కూడా పాపాన్నించి బయటపడతాడు. అపహత పాప్మ, పాపం నుంచి బయటపడతాడు. అంతేకాదు అజరహ విమృత్యు ఇవన్నీ చెప్పారు. ముసలితనం ఉండదు. ఆ పరమాత్ముడికి ముసలితనం లేదు, పరమాత్మను ఉపాసించే ఉపాసకుడికి కూడా ముసలితనం ఉండదు. విమృత్యు మరణం కూడా ఉండదు, అమృతత్వాన్ని పొందుతాడు, మరణం ఉండదు అని. ఇవన్నీ నిజమా అండి, లభిస్తాయి అంటారా? వినటానికి చాలా బాగున్నాయే అని మనకు ఒకవేళ సందేహం వస్తే దానికి ఒక రుజువు చూపిస్తున్నది శాస్త్రం. ఈ మంత్రంలో చెప్పలేదు, అంతకుముందు చూసాం మనం. ఆ రుజువు ఏమిటి, ఎలా ప్రూవ్ చేసుకోగలం? మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి, అక్కడ దిగులు లేదు, చింత ఉండదు, ముసలితనం ఉండదు, మరణం ఉండదు, అన్నీ కూడా ఆనందంగా ఉంటాము అక్కడ అని చెప్పన్నది. ఏమిటండి ప్రూఫ్ అంటే, రోజు నిద్రలో మన నిద్రపోయేటప్పుడు మనకేమన్నా బాధలు ఉన్నాయా, దిగుళ్ళు ఉన్నాయా, చింత ఉందా, ముసలితనం తెలుసా, మరణం ఉంటుందని తెలుసా, ఇవన్నీ ఏం లేవు కదా. తాత్కాలికంగా ఈశ్వరుడిలో కలిస్తేనే ఇంత ప్రయోజనం ఉంటే 6 గంటలు మహా 7 గంటలు బాగా నిద్రపోయే వాళ్ళైతే 8 గంటలు వేసుకోండి. 8 గంటలకే తాత్కాలికంగా ఈశ్వరుడిలో లయిస్తేనే నాకు ముసలితనము లేదు, మరణము లేదు, దుఃఖం లేదు, ఎటువంటి పరిమితి లేదు, లిమిటేషన్సే లేవు, ఆనందంగా ఉన్నాను. ఆహా, 6 గంటలకి 7 గంటలకి ఇంత బాగుంటే నిజంగా పరమేశ్వరుడిలో ఎప్పుడూ ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి మనకు చెప్పండి. అంటే నిద్రలో అందరం పరమాత్మలో లీనం అవుతున్నామని తెలుసుకున్నాం కిందటి మంత్రాల్లో, అదే ప్రూఫ్. అందుకని ఇవన్నీ నిజమా అండి అనకూడదు. నిద్రలో నిజమే కదా, నిద్రలో నిజమంటే నిద్రలో ఎక్కడికి వెళ్ళాం మనం, ఈశ్వరుడిలో కలిశాం. ఉపాసకుడు ఈశ్వరుడిలో లయమవుతాడు. అక్కడ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం పొందడానికి ముందు కూడా ఆ ఉపాసన బలం వలన ఆ ఉపాసకుడు అన్ని ఫలాలు పొందుతాడు. అది ఉపాసన బలం. భగవంతుణ్ణి ఆరాధించాలి ముందు, భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఆయన స్మరిస్తూ ఉంటే మనకు క్రమముక్తో సద్యోముక్తో ఏదో ముక్తినిస్తాడు, కనీసం 2 ముక్తుల్లో ఏదో ఒకటైనా ఇస్తాడు కదా. చూస్తాడు నీ ముక్తి, నువ్వు చేసే సాధన క్రమముక్తికి కరెక్ట్గా ఉందా, లేకపోతే జ్ఞానానికి కరెక్ట్గా ఉందా, సద్యోముక్తికి సరిగ్గా ఉందా అని చెప్పి చూస్తాడనమాట. ఆ 2 ఏదో ఒకటి ఇస్తాడు, మంచిదే కదా. ఆ క్రమముక్తి కూడా అక్కడ ముక్తే కదా, జ్ఞానంతో వచ్చే ముక్తే కదా. అందుకని దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి స్మరించాలి. ఆ పరమాత్ముడు ఒక్కడే అనే భావనతో స్మరించాలి అని చెప్తును. ఇంకా ఈ ఉపాసకుడు ఎలా ఉండాలి, ఏం సాధన చెయ్యాలి అని చెప్పేటప్పుడు బ్రహ్మచర్యాన్ని గురించి చెప్తున్నారు. బ్రహ్మచర్యం తద్ యహ ఏవం తద్ యహ ఏవ ఏతం బ్రహ్మలోకం బ్రహ్మచర్యేణ అనువిందంతి. బ్రహ్మచర్య అనుష్ఠానం ద్వారా పరిపాలన, బ్రహ్మచర్య పరిపాలన, బ్రహ్మచర్య బ్రహ్మచారి, వానప్రస్థ మరియు సన్యాసి, ఈ 3 బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గృహస్థుడికి బ్రహ్మచర్యం చెప్పలేదు, అదికే గృహస్థాశ్రమం పర్మిషన్. కనుక 3 ఆశ్రమాల వాళ్ళు కంపల్సరీగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇంకొక విషయం చెప్పిందంటే శాస్త్రం, గృహస్థుడు కూడా బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత, అర్థకామాలు పరిపూర్ణంగా సంపాదించిన తర్వాత, ధనం సంపాదించుకొని అన్ని కోరికలు తీరిన తర్వాత, గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా, వానప్రస్థాశ్రమంలోకి రానప్పటికీ కూడా అక్కడే వాలంటరీలీ, కొంతమంది వాలంటరీగా వర్క్ చేస్తుంటారు చూడండి, వాళ్ళకి ఏం ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళు అనుకుంటారు చేస్తారు అంతే. అలా కొంతమంది ఉండాలనుకుంటే కొంత వయసు తర్వాత, కొన్ని సంవత్సరాల గృహస్థాశ్రమం తర్వాత వాలంటరీగా వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు. అలా పాటించడం వలన తేషామే వైష బ్రహ్మలోక, వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి వస్తుంది. ఇప్పుడు బ్రహ్మలోకం గురించి స్తుతి చేయబోతున్నారు. బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అది ఎట్లాంటిది, ఎంత గొప్పది, అన్ని యజ్ఞ దాన తప కర్మలన్నిటికంటే కూడా గొప్పది ఈ ఇవన్నీ సాధనాలు బ్రహ్మచర్యంలో ఇమిడి ఉన్నాయి అంటుంది శాస్త్రం. అందుకని బ్రహ్మలోక తేషాం, ఆ బ్రహ్మచర్యాన్ని పాటించిన వారికే బ్రహ్మలోకం లభిస్తుంది. ఉపాసకుడయి ఉండాలి, బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. సర్వేషు లోకేషు కామచారో భవతి. అటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి ఆయనకి అన్ని లోకాలలో సంచరించడానికి ఫ్రీ వీసా, ఎవరు ఏమీ అడగరు, హాయిగా వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్గా, అంతటి ఫ్రీడమ్ ఉంటుందన్నమాట అని ఇంతవరకు క్రిందటి వారం చూశాం మనం. తర్వాత ఖండంలో ప్రవేశిస్తాం, 5వ ఖండం. ఈ ఖండంలోనే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని గురించి మనకు చెప్పబోతున్నారు. బ్రహ్మచర్యాన్ని పాటించడం, బ్రహ్మచర్య ఆశ్రమం కాదు బ్రహ్మచర్యం. ఇక్కడ ఆ ఉపాసకుడు ఇవన్నీ పొందుతాడు ఎలా అని చెప్పబడిందంటే, నిద్రలో అవన్నీ ఎలా పొందాడంటే దేహాభిమానం లేకపోవడం వలన. నిద్రలో దేహాభిమానం లేదు, అందువలన అవన్నీ ఆనందంగా సుఖాన్ని అనుభవించాడు. ముసలితనం లేదు, ఎందుకంటే దేహాభిమానం లేదు. మరణ భయం లేదు, ఎందుకంటే దేహాభిమానం లేదు. నాకు అది లేదు ఇది లేదు అని దిగులు చింత లేదు, ఎందుకంటే దేహాభిమానం లేదు. నిద్రలో దేహాభిమానం లేదు. అదేవిధంగా బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు కూడా దేహాభిమానం ఉండదు ఉపాసకుడికి. ఉపాసన చేయగా 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 ఈ దేహం మీద అభిమానం తగ్గుతుంది. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, అన్ని కష్టాలకి దేహాభిమానమే కారణం అని తెలుసుకోవాలి. అన్ని కష్టాలకి నేను నాది అనేటటువంటి అభిమానం ఉంది చూసారా, అది చాలా గట్టిగా ఉంటుంది. అటువంటి అభిమానమే కారణం దుఃఖానికి. ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందండి, మనస్సు దేహాభిమానాన్ని నుంచి దేవుడి వైపు మరలించబడుతుంది, దేహం నుంచి దేవుడికి వెళుతుంది మనస్సు. భక్తి లేని వాళ్ళకి, నిజమైన భక్తి లేని వాళ్ళకి దేహం మీదనే ఉంటుంది మనస్సు అంతా. చూడండి, నిజమైన భక్తి ఉన్న వాళ్ళకి వాళ్ళ అభిమానం దేహం మీద నుంచి దేవుడి మీదకి వెళుతుంది. ఎప్పుడైతే మనస్సు దేవుడి మీదకి మళ్ళుతుందో న్యాచురల్లీ మనస్సులో దేహాభిమానం తగ్గుతుంది. దేహాభిమానం తగ్గినప్పుడు దిగులు తగ్గుతుంది, దేహాభిమానం తగ్గినప్పుడు అహంకారం తగ్గుతుంది, మమకారం తగ్గుతుంది. అహంకారం మమకారం తగ్గడం వలన దిగులు తగ్గుతుంది, దిగులు తగ్గడం వలన ఆనందం వస్తుంది, ఆనందం రావడం వలన శాంతి వస్తుంది, శాంతి రావడం వలన సుఖం వస్తుంది. చూశారా, ఈ ప్రపంచంలో అందరూ దుఃఖాన్ని అనుభవించడానికి ఒకటే కారణం, నేను నాది. నేను అనే దేహాభిమానం, నాది నావాళ్ళు అనే అభిమానం. కనుక నాది నావాళ్ళు అని రావడానికి ముందు నేను అనే అభిమానం వస్తుంది. మనం శాస్త్రం అంతా చదివితే శాస్త్రం మనల్ని ఏం చేస్తుందంటే, అది వదిలిపెట్టు, అది వదిలిపెట్టు, దేహాభిమానాన్ని వదిలిపెట్టు, అహంకారాన్ని వదిలిపెట్టు అంటుంది. ఎంత చెప్పినా అది వదలడం చాలా కష్టం, కనుక అది వదలాలి. అది వదిలినప్పుడే అందుకని ఇప్పుడు ఈ ఖండంలో ప్రవేశిస్తాం. బ్రహ్మచర్యం అనేటువంటిది ఎంత గొప్ప సాధన అని చెప్తున్నారు. 1వ మంత్రం, 5వ ఖండం, 268వ పేజీ. బ్రహ్మచర్య నియమ స్తుతి. అథ యద్యజ్ఞః ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ హేవ యోజ్ఞాత తం విందతే. అథ యదిష్టమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ హి ఏవ ఇష్ట్వాత్మానం అనువిందతే. హే వేష్టవా అనున్నది, హి ప్లస్ ఏవ ప్లస్ ఇష్ట్వా అని విభజించుకోవాలి. కొంచెం అతిశయోక్తి, అతిశయోక్తి అలంకారం అంటారు చూసారా, ఒక్కొక్క చోట బాగా అతిశయోక్తి చేస్తుంది శాస్త్రం కూడా. ఏమిటి చెప్తుంది అంటే, అథ. ఇప్పుడు మొదటి లైన్లో ఈక్వేషన్ చెప్తున్నది, బ్రహ్మచర్యం దీనికి సమానం అంటుంది, ఇది దీనికి సమానం, అది ఈక్వేషన్ అంటారు. ఏం చెప్తున్నది మొదట అంటే, ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది ఏదైతే చెప్పబడుతున్నదో, యత్ యజ్ఞ ఇది ఆచక్షతే, యత్ యజ్ఞ అన్నది చూడండి. యజ్ఞ అనేది ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యజ్ఞ దాన తపస్సు మౌనం ఉపవాసం అనేక రకాల సాధనాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పకుండా ఇందులో ఆ మాటల్లో మనం గ్రహించాలి, దాన్ని బయటికి అర్థం చేసుకోవాలి, కొంచెం వ్యాకరణం గ్రామర్ వ్యాకరణ జ్ఞానం ఉపయోగించాలి. ఇక్కడ యజ్ఞ ఉంది, యజ్ఞ అనేది అప్పుడు మనం ఏదైతే యజ్ఞమని చెప్పుతున్నారో అది బ్రహ్మచర్యంతో సమానం అన్నారు. యజ్ఞం మీరు చేయకపోయినా పర్వాలేదు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తే యజ్ఞం చేసినట్లే అంటున్నారు మొదటి ఈక్వేషన్. అంటే బ్రహ్మచర్యము యజ్ఞముతో సమానము అని అర్థం. యజ్ఞం చేస్తే ఎంత ఫలితం, ఎన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతాడో, యజ్ఞం చేయకపోయినా కూడా బ్రహ్మచర్యం పాటిస్తే ఆ ఫలాన్ని పొందుతాడు. అందుకని యజ్ఞము బ్రహ్మచర్యము యజ్ఞంతో సమానం అనేది ఈక్వేషన్. బ్రహ్మచర్యం ఈజ్ ఈక్వల్ టు యజ్ఞ అన్నారు. నిజంగా ఇక్కడ యజ్ఞ అని చెప్పలే, యజ్ఞ అని ఉన్నది. దాన్ని మనం ఎట్లా విభజించుకోవాలి అంటే, యహ యో యద్ యజ్ఞ ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ. ఇక్కడ యజ్ఞ యహ జ్ఞాత తర్వాత వస్తుంది రెండో లైన్లో, ఏదైతే యజ్ఞం అని చెప్తున్నారో అది బ్రహ్మచర్యమే అంటున్నది. ఇది చెప్పిన తర్వాత ఎందుకని అలా చెప్తోంది ఉపనిషత్తు అంటే కారణం చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని స్తుతి చేస్తున్నది తర్వాత పోర్షన్లో, తత్ బ్రహ్మచర్యేణహి యో జ్ఞాత. బ్రహ్మచర్యేణహి ఏవ, హేవ ఉంది కదా, బ్రహ్మచర్యేణహి ఏవ యో జ్ఞాత. చూడండి, యో జ్ఞాతలో ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఇందాక యజ్ఞ అంటే ఏదైతే యజ్ఞం అని చెప్పి గొప్పగా చెప్తున్నారో అది బ్రహ్మచర్యంతో సమానం, కనుక బ్రహ్మచర్యమే యజ్ఞం అని చెప్పిన తర్వాత అంతగా ఎలా చెప్పబడిందండి అంటే, చూడండి ఇక్కడ చెప్తాము, ఏ బ్రహ్మచర్యేణ ఏవ, బ్రహ్మచర్యం వలననే యో జ్ఞాత తం విందతే. తం విందతే అంటే క్రమముక్తిని పొందుతాడు, క్రమముక్తిని అంటే జ్ఞానం పొందుతాడు అక్కడికి వెళ్ళి. తం విందతే అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇది ఉపాసన అధ్యాయం కనుక మనం ఉపాసనా ఖండం కనుక బ్రహ్మలోకం అని చెప్పాలి, సద్యోముక్తి అని చెప్పకూడదు. అక్కడికి వెళ్ళినా బ్రహ్మాన్ని తెలుసుకుని క్రమముక్తి ద్వారా పొందాడు కనుక అక్కడ తం విందతే అంటే క్రమముక్తిని పొందుతాడు. ఎవరు? యో జ్ఞాత. యో జ్ఞాతని మనం ఎట్లా విభజించాలంటే, యో అనేది యహ అని అర్థం, జ్ఞాత యహ జ్ఞాత, ఎవరైతే తెలుసుకుంటారో, యహ జ్ఞాత ఎవరైతే తెలుసుకుంటారో. ఏమిటి తెలుసుకుంటారు? బ్రహ్మచర్యము యజ్ఞంతో సమానం అని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో, యజ్ఞంతో సమానమని పాటిస్తారో, యో జ్ఞాత యహ జ్ఞాత. ఈ యహ జ్ఞాతలో చూడండి, యహ యకార, జ్ఞాతలో జ్ఞకార, యహ అనే దాంట్లో యా ఉంది కదా, జ్ఞాతలో జ్ఞా ఉంది కదా, ఆ రెండు అక్షరాలు కలపండి యజ్ఞ. చూసారా, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అక్కడ అని శంకరాచార్యుల వారు రాస్తారు కామెంటరీలో. తర్వాత విందతి, తర్వాత అథ ఏది ఇష్టమిత్యాచక్షతే. ఇష్టం అనేటువంటిది మరొక యజ్ఞం, ఇష్టాపూర్తం మనం ముండకోపనిషత్తులో చూసాం, ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం. ఇష్టం పూర్తం అనేది, ఇష్టం అనేది వైదిక యజ్ఞం, వైదికమైనటువంటిది. పూర్తం అనేది స్మార్త కర్మ, ఇష్టం అనేది వైదిక కర్మ, శ్రౌత కర్మ. ఇష్టం అనేటువంటిది కూడా, ఇందాక యజ్ఞం అయితే ఎట్లా చెప్పారో, ఇష్టం అనేటువంటిది మరొకటి. ఇష్టం అంటే మన తెలుగులో ఇష్టం కాదు, యజ్ ధాతు నుంచి వచ్చింది ఇష్టం అనేది. రెండు అర్థాలు ఉన్నాయి. యజ్ అంటే పూజించడం, ఇష్ అంటే కోరుకోవడం, భగవంతుణ్ణి కోరుకోవడం, ఇష్. అందుకనే ఆ ఇష్లో నుంచి వచ్చింది ఇష్టం. నాకు ఇష్టమైందే కదా కోరుకుంటాను, ఇష్టం. ఎంత చక్కని పదం చూసారా తెలుగులో. మనం అనుకుంటాం తెలుగు పదం అనుకుంటుంటాం, ఇష్టం అనేది సంస్కృత పదం. ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అంటే ఇష్యులో నుంచి వచ్చింది. భగవంతుణ్ణి కోరుకుంటాం ఇష్టమైన దాన్ని, అందులో నుంచి ఇష్యులో నుంచి వచ్చింది ఇష్టం. భగవంతుణ్ణి ఇష్టమైన దాన్ని కోరుకోవడానికి భగవంతుణ్ణి పూజిస్తాం. యజ్ యజ్ అనే ధాతు కనుక ఏది ఇష్టం ఇత్యాచక్షర, ఏదైతే ఇష్టం అని చెప్పబడుతున్నదో ఇది రెండవది. మొదటిది ఏమిటి, యజ్ఞ బ్రహ్మచర్యం సమానం. ఇప్పుడు ఇష్టం శ్రౌతకర్మ, బ్రహ్మచర్యం సమానం. ఏది ఇష్టవా ఆచక్షత, ఏదైతే ఇష్టం అని పిలువబడుచున్నదో, ఆచక్షత అంటే పిలువబడుచున్నదో, బ్రహ్మచర్యమేవ తత్, అది బ్రహ్మచర్యంతో సమానమే. నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే ఆ ఇష్టం యజ్ఞం చేసినట్టే, ఆ యాగం చేసినట్టే, శ్రౌతకర్మ చేసినట్లే అన్నారు. తద్ బ్రహ్మచర్యేణ యద్ బ్రహ్మచర్యేణ హి ఏవ ఇష్ట్వా ఆత్మానం అనువిందతే. ఈ బ్రహ్మచర్యాన్ని పాటించి ఎవరైతే ఉంటారో ఇష్ట్వా ఆత్మానం అనువిందతే, ఆత్మను పొందుతారు, బ్రహ్మలోకానికి వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అని అర్థం. అది ఇప్పుడు బ్రహ్మచర్యం యొక్క స్థుతి అయిపోయింది. తర్వాత మంత్రం చదువుతాం, రెండవ మంత్రం. అథాయత్ సంత్రాయణమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్ బ్రహ్మచర్యేణ హ్యేవ సత ఆత్మనః ఆత్మనస్త్రాణం విందతే. అథ యన్మౌనం ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తత్ బ్రహ్మచర్యేణ హ్యేవ ఆత్మానమనువిద్యమనుతే. అథ ఇప్పుడు యజ్ఞం చెప్పారు, ఇష్టం చెప్పారు, ఈ రెండు కూడా బ్రహ్మచర్యంతో సమానం కనుక బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అవి చేసినట్లే అన్నారు. అంతేకాదు మూడోది చెప్తున్నారు ఇప్పుడు. సంత్రాయణ సత్రాయణం అన్నారు. సత్రాయణం అనేది పెద్ద యాగం. ఈ సత్రాయణం అని ఏదైతే పిలువబడుతున్నదో, సత్రాయణం ఇది ఆచక్షతే, ఏదైతే ఆచక్షతే అంటే పిలువబడుతున్నదో అది కూడా బ్రహ్మచర్యమే. ఏవ అది కూడా బ్రహ్మచర్యమే అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తే సత్రాయణ యాగం చేసినట్లే. చూడండి అంత విశేషం ఉందని చెప్పడం కోసం. ఎన్ని యాగాలు యజ్ఞాలు హోమాలు తపాలు జపాలు చేసినా బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే ఏమీ ప్రయోజనం లేదు అని అర్థం. ఎందుకు వచ్చింది బ్రహ్మచర్యం అనేది? బ్రహ్మణి చరతే, బ్రహ్మయందు చరించడం కోసం కొన్ని నియమాలు పాటిస్తాడు, ఆ నియమాలలో బ్రహ్మచర్యం. అందుకని ఆ వ్యక్తి తన శక్తిని కాపాడుకోవాలి, సుఖాన్ని భోగాన్ని అనుభవించాలి అని చెప్పి తాపత్రయపడకూడదు. ఇక్కడ బ్రహ్మచర్యం పాటించమని చెప్పడంలో అర్థం ఏంటంటే భోగలాలసుడు కాకూడదు. WWW నా సొంత కాయిన్ చేశానన్నమాట, ఉమెన్ వైన్ వెల్త్. WWW వరల్డ్ వైడ్ వెబ్ని నిజంగా వెబ్బే. ఉమెన్ వెల్త్ వైన్ ఈ మూడింటికే కదండి ప్రపంచంలో రకరకాల మనుషులు దాసులైపోయినారు. ఆ మూడింటిలో మూడింటికి అయిపోతే వాడు ఇంక డౌన్ఫాలే. రెండుకైతే రెండుకి కూడా డౌన్ఫాలే. ఒకటికే డౌన్ఫాల్, రెండు చెప్పాలా మూడు చెప్పాలా? ఇంకా కామిని కాంచనాలు అంటారు చూడండి, కామిని కాంచనాలు. మనిషిని ప్రలోభ పెట్టేవి మూడు, ప్రపంచంలో వీటి తర్వాతనే ఏవైనా కూడా, ఒకవేళ ఏవైనా ప్రలోభ పెట్టినా ఇవి అంతరంగంగా లోపల ఉండుంటాయి. కామిని కాంచనాలే మెయిన్గా బయటికి కనపడకుండా అది కావాలి ఇది కావాలంటాండి, దేనికి రా అంటే కామిని కాంచనాల కోసమే. కనుక మెయిన్గా కామిని కాంచనాలు, ఉమెన్ అండ్ వెల్త్. ఉమెన్ అంటే మెన్ ఆల్సో, వాళ్ళకి వీళ్ళకి అనమాట, అటువైపు ఇటువైపు రెండు వైపులా. కనుక దాసులైపోతారు, ధనదాసులైపోతారు, కామినీ దాసులైపోతారు. అందుకనే త్యాగరాజుల వారు ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా కాంతదాసులే అన్నారు. కాంతదాసులు అంటే ధనదాసులు కూడా. చూడండి, ధనం కోసమే కదా లోకంలో మనుషులు బలహీనులైపోతున్నారు. కనుక అటువంటి బలహీనత ఉన్న వ్యక్తికి ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల ఏ సాధనలు సరిగ్గా చేయలేడు. ఏమీ చెయ్యనప్పుడు జ్ఞానయోగ్యత ఏమొస్తుంది, అధికారం ఏమొస్తుంది. అందుకని ఈ యొక్క బలహీనతలకి దాసుడు గృహస్థాశ్రమం వరకే పర్మిషన్, అది చూసారా, గృహస్థాశ్రమం వరకే పర్మిషన్ ఇచ్చారు. అది కొంతకాలమే. గృహస్థాశ్రమంలో కూడా పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలన్నారు రామకృష్ణ పరమహంస చెప్తారు. భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉండాలట, ఒకరికొకరు ఆధ్యాత్మిక మార్గంలో సాధనలో పెరగడం కోసం, ఒకరికొకరు తోడుగా ఉండడం కోసం ఆ యొక్క అనుబంధం అని చెప్పి మన శాస్త్రాలు మన సంస్కృతిలో చెప్తున్నది. అది మర్చిపోయినారు జనం. అది మర్చిపోతే ఏమవుతుందంటే జీవిత గమ్యాన్ని మర్చిపోతారు. అంతేకాని స్త్రీ పురుషుల సంబంధం అనేది ఒక పవిత్ర బంధంగా భావించి ఇక్కడ ఒక వివాహ వ్యవస్థ అనేది పెట్టి, ఆ వివాహ వ్యవస్థలో మొన్న నిన్నో ఎడిటోరియల్ వచ్చింది ఈనాడులో, చదవండి వివాహ బంధం అని ఆ ఎడిటోరియల్, అందరి చేత చదివించండి. సమాజం ఎటువైపు వెళ్ళిపోతున్నది, రకరకాలైన వెర్రితలలు వేస్తున్నాయి బుద్ధులన్నీ అని చెప్పి చక్కగా రాశారు ఆ ఎడిటోరియల్లో. కనుక వివాహ బంధం కూడా శాశ్వతం కాదు. అది వివాహ బంధం కూడా కొంతకాలమే, పిల్లలు పుట్టే వరకు. ఆ పిల్లలు కూడా ఎందుకు అంటే ధర్మ అభివృద్ధి అర్థం. వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, కొంతకాలం తర్వాత నువ్వు జప తప సాధనాల్లోకి వెళ్ళాలి. అది లేకపోతే జీవన గమ్యం తెలియదు నీకు. స్త్రీ పురుషులంటే అందుకోసమే కాదు ఆ సంబంధం అనేది, కొంతకాలం వరకే అది. తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఒకరికొకరు తోడుగా నీడగా, అర్థాంగి అంటే అది అర్థం, ధర్మార్థ కామ పురుషార్థాలు, మోక్ష పురుషార్థం వరకు వెళ్ళాలి. రెండు పురుషార్థాలు పట్టుకొని వెళ్ళాడితే దిగులు చింత ముసలితనం వచ్చేస్తుంది. ధర్మ మోక్షాలు కూడా ఉండాలి అని చెప్పడం కోసం సత్రాయణమిత్యాచక్షతే సహా బ్రహ్మచర్యమేవ తద్ బ్రహ్మచర్యేణ. ఆ బ్రహ్మచర్యం వలన ఏమవుతుంది, సతః ఆత్మనః స్త్రాణం విందతే. త్రాణం అంటే రక్షింపబడతాడు, ఈశ్వరుని గురించి, ఈశ్వరుడి నుంచి కూడా రక్షింపబడతాడు. ఇక్కడ చూడండి, ఈశ్వరుడి నుంచి రక్షింపబడడం అంటే ఈశ్వరుడు నీ కర్మఫలదాత, నీ సుఖదుఖాలను ఇచ్చేది ఆయన. నువ్వు కర్మలు చేయడం వల్లనే కదా ఆయన సుఖదుఖాన్ని ఇస్తున్నాడు. కనుక ఈశ్వరుడు కూడా నీకు దుఃఖాన్ని ఇవ్వడానికి ఆయన ఫలదాత అయినాడా లేదా? నువ్వు ఈశ్వరుడి నుంచి రక్షింపబడతావా పడవా చెప్పండి. ఈశ్వరుడిని నుంచి మనం రక్షింపబడాలి అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే, మనం పుణ్యపాపల కర్మలు చేస్తే ఆయన కర్మఫలాన్ని ఇవ్వాలి, ఆయన కర్మఫలదాత అవుతాడు. అంటే ఇప్పుడు మన దుఃఖానికి కూడా కారణం ఎవరు, ఈశ్వరుడే కదా. ఎందుకంటే ఆయన ఫలదాత కనుక ఆయనకి ఎందుకు నువ్వు ఆ జాబ్ ఇచ్చావు చెప్పు, ఆయనకి ఎందుకు ఆ జాబ్ ఇవ్వాలి నువ్వు? పుణ్య పాప కర్మల నుంచి బయటికి రా, కర్తృత్వాన్ని వదిలిపెట్టు, అభిమానాన్ని వదిలిపెట్టు. కర్తృత్వం రావడం వల్లనే కదా నీకు పుణ్యపాప కర్మలు అంటినాయి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి కృష్ణ చెప్తే ఫలాన్ని పట్టుకొని వేళ్లాడతావేంటి, నాకు ఎప్పుడు వస్తుంది ఏం వస్తుంది ఇది లభిస్తుందా లేదా, అది ఎందుకు ఆ తాపత్రయం నీకు? చెయ్యడంతో నీ పని అయిపోయింది కదా, ఫలాన్ని మీద అభిమానం వదిలిపెట్టు. కర్తృత్వ అభిమానం వదిలిపెడితే నీకు పుణ్యపాపం అంటది కదా, పుణ్యపాపం అంటకపోతే ఈశ్వరుడు ఏమవుతాడు అప్పుడు? ఆయన నుంచి నువ్వు రక్షింపబడినట్లే కదా. చూసారా, పాపం ఆయన మన కర్మఫలాన్ని ఇవ్వడానికి ఆయనకి మనం ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నాం, జాబ్ ఇచ్చాం ఆయనకి, లేకపోతే ఆయనకేముంది పని? ఆయనకేం పని లేదు అసలు. మనం ఆయన్ని ఎంప్లాయ్గా పెట్టుకున్నాం,
నేను కర్మలు చేస్తుంటాను, నువ్వు నాకు ఫలాన్ని ఇవ్వు అని.
ఇక్కడ కర్మలు చేయవద్దని చెప్పలే. మళ్ళీ చూడండి, శాస్త్రం ఏం చెప్తుంది, కర్మలు చెయ్యి, చేసిన అభిమానం లేకుండా చెయ్యి. అభిమానం లేకుండా చేసామనుకో ఆయన అన్ఎంప్లాయిడే ఈశ్వరుడు. అందుకని ఈశ్వరుడి నుంచి రక్షింపబడటం అంటే ఇది అర్థం. ఇక్కడ అర్థమైందా, ఈశ్వరుడి నుంచి రక్షింపబడిన తర్వాత ఏమవుతాను నేను, నాకు అభిమానం లేదు. కర్మల మీద అభిమానం లేకపోవడం వలన, కర్తృత్వం మీద అభిమానం లేకపోవడం వలన, కర్మ ఫలం మీద అభిమానం లేకపోవడం వలన, ఎలా అభిమానం లేకుండా ఉన్నది నాకు, నేను సతహా ఆత్మానం, నేను ఆత్మ సద్రూపమైన ఆత్మ చేత రక్షింపబడతాను. చూడండి ఎంత గంభీరమైన అర్థం ఉందో. సతహా ఆత్మనః, సద్రూపమైన నా ఆత్మతత్వాన్ని నేను తెలుసుకోవడం వలన కర్తృత్వ అభిమానం పోయింది నాలో. అప్పుడు ఏమవుతుందంటే నేను రక్షింపబడతాను. త్రాణ సతత్రాణం, సత్రాణం సతః ఆత్మనః త్రాణం విందతే. తను ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. సత్జ్ఞానాన్ని తెలుసుకొని, నేను సద్రూపాన్ని తెలుసుకొని రక్షింపబడతాడు. ఈ పుణ్యపాపాల యొక్క సుఖ దుఃఖాల నుంచి రక్షింపబడతాడు. ఇది ఒకటి. అథ ఇప్పుడు సత్రాణ యాగంతో సమానం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన జ్ఞాన యోగ్యత వచ్చి, జ్ఞాన యోగ్యత వలన గురుప్రాప్తి, గురుప్రాప్తి వలన జ్ఞానప్రాప్తి, జ్ఞానప్రాప్తి వలన సత్ బ్రహ్మహమస్మి తెలుసుకుంటాడు. రక్షింపబడ్డాడా లేదా, లేకపోతే కర్మచక్రంలో తిక్కు తిరుగుతాడు, తిరిగి తిరిగి కింద పడుతూ ఉంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఏ సంసారే బహుదుస్తారే, కృపయాపారే పాహిమురారే, భజగోవిందం భజగోవిందం. కాసేపు గంట వింటాం, మళ్ళీ వారం అంతా ప్రపంచమే కదా మనకు. ఈ విన్నది ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నిమిషం మనకు రింగ్ 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 అంటూ ఉంటే మనం రక్షింపబడతాం. ఇప్పుడు మూడైనాయి. మూడేమిటి? మొదటిది యజ్ఞ. బ్రహ్మచర్యం యజ్ఞంతో సమానం. బ్రహ్మచర్యం ఇష్టం శ్రౌతకర్మతో సమానం. ఇష్టం అనే శ్రౌతకర్మతో సమానం. బ్రహ్మచర్యం సత్రాయణం అనే యాగంతో సమానం. పెద్ద యాగంట ఇది. అనేక మంది గృహస్థులైనటువంటి పూజారులు ఉంటారు, ప్రీస్టులు అంటారు, పురోహితులు. అనేక వందల మంది పురోహితులతో చేసేటటువంటిది సత్రాయణ యాగం. సత్రాయణ యాగం అటువంటి ఇది కూడా బ్రహ్మచర్య అని. బ్రహ్మచర్యం దానితో సమానం అన్నారు. మూడైనాయి కదా, ఇప్పుడు నాలుగోది. అలా ఉండడం వల్ల ఏమైంది, ఆత్మని పొందుతాడు, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు బ్రహ్మలోకానికి వెళ్ళి. తర్వాత మౌనం. ఏదైతే మౌనం అని చెప్తున్నారో, మాట్లాడకుండా ఏకాదశి రోజు మౌనం ఉంటారు చూసారా, చాలామంది మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ మౌనం పాటించేటప్పుడు ఏదైతే చెప్తున్నారో మౌన ఫలం బ్రహ్మచర్యమేవ. అది కూడా బ్రహ్మచర్యంతోనే సమానం. బ్రహ్మచర్యం పాటించకుండా నేను మౌనంగా ఉండి ఏం ప్రయోజనం? మౌనమేవ బ్రహ్మచర్యమేవ మౌనం. ఏ ఎందుకనంటే బ్రహ్మచర్య తత్ బ్రహ్మచర్యేణ హేవ ఆత్మానం అనువిద్య మనుతే మమ మనుతే. ఇక్కడ చూడండి, మనుతే అంటే మననం అని అర్థం. నిధిధ్యాసనం మనుతే అంటే మననం లేక నిధిధ్యాసనం. బ్రహ్మచర్యం మౌనమే, బ్రహ్మచర్యమే మౌనం. మౌనం అంటే ఏమిటి? మననాత్ మునిహి మునేహే భావః మౌనం. మననం చేసేవాడు శాస్త్రం చదువుతూ చదువుతూ మననం చేయాలి. ఉపాసన చేసేవాడు కూడా మననం చేయాలి కదా. భగవన్ నామం తిరిగి 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 చెప్తూనే ఉండాలి, భగవస్తుతి చేస్తూనే ఉండాలి. ఇక్కడ మనుతే అంటే మననం. భగవంతుణ్ణి సృష్టికర్తగా, లయకర్తగా ఇవన్నీ చూసినప్పుడు భయం వేస్తుంది మనకు. చూసారా, ఈశ్వరుడి నుంచి రక్షింపబడాలి అంటే అర్థం ఇంకొకటి ఉంది. ఏమిటంటే ఆయన లయకర్తగా నన్ను మింగేస్తాడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త కదా, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. లయకర్త అయినప్పుడు విశ్వరూప దర్శనంలో కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించినప్పుడు ద్రోణుడు, భీష్ముడు అందరు నోట్లోకి పోతున్నారు. నోట్లోకి పోతూ ఉంటే అర్జునుడు చూస్తున్నాడు, అమ్మో ఏమిటి ఈయన అన్ని మింగేస్తున్నాడు అన్నాడు. కాలోస్మి లోక
నువ్వు కాలమి అని నేను ఇప్పుడు తెలుస్తున్నది నాకు, కాలతత్వానివి నువ్వు, అన్నీ మింగేస్తున్నావి లోపలికి. మింగటమే కాదు, ఆనందంగా వాడిని చప్పరిస్తున్నాడు లోపల నోట్లో. ఆ చప్పరించడం అంతా ఏమిటంటే ముసలితనం, వ్యాధి. ఒకసారి మింగితే పర్వాలే, లోపలికి పోతాం బాధ ఉండదు. ఆ నవ్వులుతున్నాడు అంటే ఏమిటి అర్థం? కీళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, ఇవన్నీ వ్యాధులు అన్నమాట. ముసలితనం, ఈ బాధలు ఉంటాయి చూసా, అది అనమాట. లేలిహ్యతే అన్నాడు. ఇట్లా ఇట్ల ఇట్లా నాకుతున్నట్టు ఆయన. మనం ఎట్లాగే అది ఆనందిస్తాము తినేటప్పుడు. అట్లా భగవంతుడు సృష్టి చేసిన తర్వాత లయ సమయంలో ఆయన అన్నీ తీసుకుంటాడు లోపలి. అప్పుడు మరణ భయం ఉన్నట్లే కదా మనకు. ఎవరి వలన? అది ఈశ్వరుడి వలన. కనుక ఈశ్వరుడి నుంచి నువ్వు రక్షింపబడాలా లేదా, ఆ లయ కర్త నుంచి నువ్వు రక్షింపబడాలంటే ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. అందుకని సతః ఆత్మనః విందతే అని చెప్పింది. అది కారణం. అంత అర్థం ఉంది ఇక్కడ. ఇందులో మౌనం కూడా అంతే, మనుతే మననం చేస్తాడు అని అర్థం. జీవాత్మ పరమాత్మ భేదం ఉన్నంతసేపు భయం ఉంటూనే ఉంటుంది. జీవాత్మ పరమాత్మ భేదం ఉన్నంతసేపు ఉదరమంతరం కొరితే అదతస్య భయం భవతి. కొంచెం కూడా ఆయన వేరు, నువ్వు వేరు, నేను వేరు అన్నామంటే భయం ఉంటుంది. నువ్వు ఎంతన్నా పూజ చేయి, ఆయనకి ఎన్నన్నా ఇవ్వు, ఎన్నన్నా కొనిపెట్టు, ఆయన ఏం చేస్తాడు? అన్నీ తిని అన్నీ కొనుక్కొని హాయిగా ఆనందంగా, నువ్వు నన్ను దూరంగా ఉంచినంతసేపు నేను నీకు సుఖాన్ని ఇవ్వలేను అంటాడు ఆయన. మరి నువ్వు నాకు దూరంగా ఉన్నావని కదా నాకు అనిపిస్తున్నది, వైకుంఠంలోనా కైలాసంలోనట. నువ్వు క్లాసుకు పో, స్వామిని చెప్తారు. నేను వైకుంఠంలో లేను, కైలాసంలో లేను, నీ హృదయంలో ఉన్నానని చెప్తారు. నీ రూపమే నా రూపమని నీకు చెప్తారు, అప్పుడు తెలుస్తుంది. అంతవరకు నేను కూడా ఏం చెయ్యలేను. నువ్వెన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని స్తోత్ర ప్రారాయణాలు చేసినా, లలిత సహస్రనామాలు చేసినా, విష్ణు సహస్రనామాలు చేసినా చిత్తశుద్ధిని ఇస్తాను, అంతకంటే నేను కూడా ఏమి ఇవ్వలేను. చూసారా, భగవాన్ ఆల్సో హెల్ప్లెస్. ఎంతటి ఈశ్వరుడైనా కూడా ధర్మ అర్థ కామాల వరకే ఆయన పరిమితుడు. చూసారా, ఎంతటి ఈశ్వరుడైనా కూడా, పరమాత్ముడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనా కూడా మనం ఆయన యొక్క శక్తిని పరిమితం చేసేసాం దూరంగా ఉంచడం వల్ల. ఇందులో చూడండి అర్థం బాగా గ్రహించాలి మనం. ఎంతటి గొప్ప పరమాత్ముడు కూడా ఆయనకు కూడా పరిమితం కలిగిన వాడిని చేశాం మనం. ఎలా చేశాం? పుణ్యాన్ని ఇస్తాడు, అర్థాన్ని ఇస్తాడు, మన కామాలను పూర్తి చేస్తాడు, ధర్మ అర్థ కామాలని అంతవరకు చేస్తున్నాడు. మోక్షాన్ని ఇవ్వాలంటే ఆయన ఇవ్వలేడు. ఆయన ఏమంటున్నాడు? ధర్మ అర్థ కామాల వరకైతే నేను ఇస్తాను, మోక్షాన్ని ఇవ్వాలంటే నువ్వు ప్రయత్నం చేసి నా నిజస్వరూపం, నీ నిజస్వరూపం నువ్వు ఒకటే అని తెలుసుకోవాలి, క్లాస్కు వెళ్ళి, అంతవరకు నేనేం చేయలేనన్నాడు. అంటే ఈశ్వరుడి శక్తిని కూడా మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి పరిమితి అయిపోయింది. ఎందుకంటే ఆయన మాయిక రూపం, అది భగవద్గీతలో చూస్తాం ఇప్పుడు. ఆ మాయిక రూపం మోక్షం ఇచ్చే అర్హత లేదు మాయిక రూపానికి. ఆయన అరూపం అని తెలుసుకునే వరకు నీకు ఈశ్వరుడు కూడా మోక్షాన్ని ఇవ్వలేడు. ఈశ్వరుణ్ణి ఈశ్వరుడిగా, మాయారూప ఈశ్వరుణ్ణి నిజమనుకున్నంతసేపు నీకు మోక్షం రాదు. అంటే ఈశ్వరుడి శక్తిని కూడా పరిమితం చేస్తున్నాం. అంత గొప్పవాళ్ళం మనం, అంత గొప్పవాళ్ళం. ఇది పూజ, ఇది ఉపచారమా అపచారమా? అపచారం చేస్తున్నామని తెలియకుండా ఏదో ఉపచారం చేస్తున్నాం అనుకుంటున్నాం మనం దేవుడికి. దేవుడు కూడా ధర్మ అర్థ కామాల వరకే పరిమితుడు మనకి ఇవ్వటానికి. అంతకంటే ఆయనకి శక్తి లేదు. ఎందుకంటే వ్యావహారికం కనుక ఆయన కూడా. ఈశ్వరుడు మాయా సహితం బ్రహ్మ, కృష్ణ రాముడు దేవుడు ఈ రూపాలతో ఉన్న ఏకరూప విశ్వరూప వ్యావహారికం. ధర్మ అర్థ కామాలు వ్యావహారికం. పారమార్థిక సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు ముక్తుడు అవుతావు. అప్పుడు ఆయన రోల్ ఏ ఉండదు అక్కడ. ఈశ్వరుడి రోల్ అయిపోయింది. ఎందుకంటే ఈశ్వరుడు లేడు అక్కడ. చూసారా, మోక్షం అనే యొక్క పొందినప్పుడు ఈశ్వరుడు లేడు. ఎందుకంటే ఈశ్వరుడిని మనం అలా కల్పేసుకున్నాం. ఈశ్వరుడు లేడంటే స్వామిని ఈశ్వరుడు లేకుండా ఎట్లా అన్నాడు? ఏ ఈశ్వరుడు ఉండడానికి ఆస్కారం లేదు. ఆయన్ని నీలో కల్పేసుకున్నావు జ్ఞానం ద్వారా. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇంత విషయం చెప్తుంటే శాస్త్రం మొద్దులాగా నిద్రపోతున్నారు, మొద్దులాగా ఉంటుంది, తిరుగుతున్నది శాస్త్రం. ఈ చిన్న చిన్న విషయాల కోసం తాపత్రయపడుతూ, ఉదాహరణ చెప్పాలంటే పంది పిల్ల, పంది పంది పిల్లలతో బురదలో, ఆ బురద ఎట్లాంటి వాసన వస్తుంటుంది, ఆ బురదలో తిరుగుతూ ఆనందిస్తూ ఆహా నా సౌఖ్యమే సౌఖ్యం అనుకుంటున్నది. ఇటువంటి వాటితో పోలుస్తుంటారు వైరాగ్యం రావడానికి. చిన్నప్పుడు పంది బురదలో పొర్లుతూ ఉంటే, నారదుడి కథ తెలుసా మీకు, ఆయన పంది లాగా తీసుకొని పిల్లలతో ఆనందంగా ఉన్నాడు. సుఖం, సంసార సుఖం అంటే ఏమిటంటే ఒకసారి ఎల్లిరా తెలుస్తుంది అన్నాడు. అయిపోయి ఆ పంది పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఆ పంది రూపంలో ఆడుకుంటుంటే విష్ణుమూర్తి అడిగాడు, ఏమన్నా బయటకు వస్తావా లేదా అన్నాడు. ఇప్పుడు కాదు అన్నట్ట. ఈ కథ తెలుసా మీకు, అందుకే కథలు చదవాలి, బాగా చదవాలి. ఇటువంటి కథలు ఓలెడన్ని కోకొల్లలు మన శాస్త్రంలో. ఎందుకు చెప్పారు ఆ విషయం తెలిసిందా ఇప్పుడు అర్థం? మనిషి భోగలాలసుడు కాకూడదు, ఈశ్వరుడు కూడా పరిమితుడే. అందుకని ఆత్మజ్ఞానాన్ని పొందితేనే మనం అరూప జ్ఞానాన్ని పొందాలి అని అర్థం. తర్వాత మంత్రం, మూడవ మంత్రం. ఇప్పుడు నాలుగు అయిపోయినాయి, యజ్ఞం, ఇష్టం, సత్రాణం, తర్వాత మౌనం. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యంతో బ్రహ్మచర్యం వీటన్నిటికీ ఈక్వల్ అని అర్థం. అవన్నీ నాలుగు కలిపినా కూడా బ్రహ్మచర్యంతో సమానం అన్నారు. అంటే బ్రహ్మచర్యం చాలా గొప్పది అని అర్థం. అథ యదనాశకాయ నమిత్యాచక్షతే, బ్రహ్మచర్యమేవ తదేశ హ్యాత్మన నశ్యతి, యం బ్రహ్మచర్యేణానువిందతే. అథ యదరణ్యాయన మిథ్యాచక్షతే, బ్రహ్మచర్యమేవ తత్తదరచ్చహ వై న్యశ్చార్ణవౌ బ్రహ్మలోకే తృతీయస్యామితో దివి తదైరం మదీయం సరస్తదశ్వత్థః సోమసవన తదపరాజిత పూర్బ్రహ్మణ ప్రభువిమితం హిరణ్మయం. ముందే చెప్పాను ఇదంతా అతిశయోక్తి అని. కొంత ఎక్స్ట్రా పొగుడుతాం అన్నమాట. అది పొగిడినప్పుడు ఇంకా బ్రహ్మచర్యమే లైఫ్ గోల్ అనుకోకూడదు, అది ఒక సాధన. అర్థమైందా? అది ఒక ఉన్నతమైన సాధన, సాధనాలన్నింటిలోకి సాధన. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అథ యత్ అనాశకాయనం, అనాశకాయనం అంటే ఉపవాసం చేస్తుంటారు కదా, ఉపవాసం గురించి చెప్తున్నారు ఇప్పుడు. అశనం అంటే తినడం, అనాశనం అనాశకాయనం అంటే ఉపవాసం చేయడం అని అర్థం, తినకుండా ఉండడం. ఈ ఉపవాసం అనేది ఏంటి అర్థం? ఉప అంటే సమీపం, వాస అంటే ఉండడం, సమీపంలో ఉండడం, ఉపవాసం. ఈ చంద్రాయణం వ్రతం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, పౌర్ణమి అనుకోండి, ఇవాళ ఉదాహరణకి పౌర్ణమి, ఈ పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే 15 ఇడ్లీ తిన్నాడు అనుకోండి, 15 ఇడ్లీ, తర్వాత రోజు 14 తినాలి, తర్వాత రోజు 13 తినాలి, తర్వాత రోజు 12 తినాలి, అట్లా చేసుకుంటూ తగ్గించుకుంటూ వెళితే ఒకటికి చివరికి వస్తాడు, ఒకే ఇడ్లీ తినాలి. ఉదాహరణకు చెప్తున్నా ఇడ్లీ అని, ఇడ్లీ కాకపోతే చపాతీ ఏదో ఒకటి, లేకపోతే అన్నం తినేటప్పుడు కూడా దాన్ని తగ్గించుకుంటూ రావాలి. మళ్ళీ అమావాస్య తర్వాత ఒక ఇడ్లీ నుంచి 2, చంద్రుడు ఎట్లా పెరుగుతూ ఉంటాడో అట్లాగే 2 ఇడ్లీ, 3వ రోజు
పాడ్యమి రోజు ఒక ఇడ్లీ, విధియ రెండు ఇడ్లీ, తదియ మూడు ఇడ్లీ అట్లా అనమాట. అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. క్రిందేమో తగ్గించుకుంటూ వచ్చాడు ఇందాక, ఇప్పుడు వివరించుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తే దీని చాంద్రాయణ వ్రతం అంటారు. చాంద్రాయణ వ్రతం, ఈ చాంద్రాయణ వ్రతం అనాశకాయనం, అనాశకాయనం చాంద్రాయణ వ్రతం చేసేటప్పుడు బ్రహ్మచర్యమేవ, ఈ ఉపవాసం కూడా బ్రహ్మచర్యంతో సమానం అన్నారు. తత్ ఏషాహి ఆత్మానం ఆత్మానం నశ్యతి అన్నారు. బ్రహ్మచర్యమేవ ఇక్కడ తదేశం ఆత్మానం ఆత్మాన నశ్యతి అంటే ఆ వ్యక్తి ఈ బ్రహ్మచర్యాన్ని పాటించినట్లే అతడు నశించడు అంటోంది. అంటే ఆధ్యాత్మికంగా పతనం కాడు అని అర్థం. ఇక్కడ నశించడం అంటే ఏదో నశించిపోవడం అని కాదు అర్థం. శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక చింతన లేకుండా, ఆధ్యాత్మిక చింతన ఉండి కూడా ఆ జీవితాన్ని జీవించకుండా, ఆ చింతన కోసం ప్రయత్నం చేయకపోతే వాడు బతికినా నశించినట్లే. అసలు శాస్త్రం లెక్క చేయదు వాడని. వీడా, వీడు బతుకున్న వాడితో సమానమా అంటుంది. నాస్తికుణ్ణి, దైవ చింతన లేనివాడిని, ఆచారం లేనివాడిని, అనుష్ఠానం లేనివాడు, వాడు పశువుతో సమానం కదా. అవునా? మనిషి జన్మ ఎత్తి పురుషార్థాన్ని, మోక్ష పురుషార్థం కోసం పనిచేయకపోతే అదొక జన్మ అండి. చెప్పండి మీరే. మామూలుగా తింటూ నిద్రపోతూ, సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుకుంటూ, కథలు వింటూ కాలక్షేపం చేస్తుంటే హాయిగా ఉందండి నా లైఫ్, ఐఎమ్ సెటిల్డ్, ఐఎమ్ సెటిల్డ్. శాస్త్రం చెప్తుంది యు ఆర్ మోస్ట్ అన్సెటిల్డ్. ఇది కాదయ్యా సెటిల్మెంట్ అంటే, అసైన్మెంట్ పూర్తి చేయలే నువ్వు. మనుష్య జన్మకి చేయవలసిన అసైన్మెంట్ ఉంది చూసావా, అది పూర్తి చేయలే. అది వినరా, క్లాసులో చెప్తున్నారంటే మాకు చాలా పనులు ఉన్నాయండి స్వామిని, తర్వాత వస్తా. పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయినారు అనుకోండి, నేను మీ దగ్గరే ఉంటాను అన్నారు. చాలామంది చెప్తుంటారు ఇది ఎట్లా ఉంటుందంటే, సముద్రం దగ్గరికి వెళ్ళి బయట నుంచొని చూస్తున్నట్ట, ఏమిటయ్యా స్నానం చేయంటే, అలలన్నీ ఆగిపోయినప్పుడు చేస్తానండి అన్నట్ట. అలలన్నీ ఆగిపోయినప్పుడు చేస్తాన్నాడు. అలలు ఆగను ఆగవు, నువ్వు స్నానం చేసేది లేదు, రెండు జరగని పనులు. అట్లాగే చాలామంది అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి పెళ్లి కావాలి, పెళ్ళైన తర్వాత పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి స్వామిని. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నేను ఫుల్ అండ్ ఫుల్ టైమ్గా శాస్త్రంలో ఉంటా, అది జరగని పని, ఇది జరగని పని అనుకుని ఉంటారు. పాపం చెప్తుంటారు చాలామంది. ఏమండి అబ్బాయి సెటిల్ అయిపోయినాడంటే ఇంకా నాకు చీకు చింత లేనే లేదండి అన్నారు. అబ్బాయి సెటిల్ అయిపోయినాడంటే చీకు చింత లేదని నువ్వు చెప్తున్నావు ఇప్పుడు, తర్వాత తెలుస్తుంది నీకు ఇంకా చీకు చింత పెరుగుతుంది ఇంకా కోడలు వస్తుంది అప్పుడు ఉంటుంది రాద్ధాంతం అంతా, అసలు సంసారం మొదలవుతుంది అప్పుడు. ఇంకా తర్వాత బేబీ సిట్టింగ్ అని మొదలవుతుంది, వాళ్ళతో పాటు నువ్వు పరిగెత్తాలి, పరిగెత్తలేని స్థితిలో ఉంటూ చెయ్యాలి కదా తప్పదుగా బాధ్యత అంటూ చేసుకుంటూ ఉంటావు స్వామిని. అప్పుడప్పుడు అనుకున్నాను స్వామిని, కానీ బాధ్యత వదిలిపెట్టడం లేదు. చూస్తున్నా కదా నేను 20 ఏళ్ల నుంచి ఇదే కథ, ఏం చేస్తాం అన్నారు. కనుక బ్రహ్మచర్యమేవ బ్రహ్మచర్యేణ అనువిందతే అథ యద అరణ్యాయ అరణ్యాయన మిథ్యాచక్షతే. ఇక్కడ చూడండి, అరణ్యాయనం అంటే ఏమిటి? వానప్రస్థం. అరణ్యాయనం అంటే వనం ప్రతి గచ్చతి ఇది వానప్రస్థ. గృహస్థాశ్రమం అయిన తర్వాత ఏదైతే వానప్రస్థాశ్రమాన్ని తీసుకొని జపతపాదులు చేస్తూ ఉంటాడో, పారాయణం చేస్తూ ఉంటాడు మనిషి, వానప్రస్థాశ్రమం అనేది చాలా తపస్సుతో కూడినటువంటిది. అరణ్యాయనం అంటే వనం ప్రతి గచ్చతి ఇది వానప్రస్థం, అరణ్యాయనం. అది చాలా గొప్ప సాధనం కదా, అది కూడా బ్రహ్మచర్యంతో సమానం అన్నారు. బ్రహ్మచర్యం పాటిస్తే నువ్వు అరణ్యానికి పోయినట్లే. అరణ్యాయన మిథ్యాచక్షతే తత్ బ్రహ్మచర్యమేవ తత్ అరశ్చ హ వై ణ్యశ్చ అర్ణవౌ అన్నారు. చూడండి, అరణ్యంలో స్ప్లిట్ చేస్తున్నారు ఇప్పుడు పదాలని, అర ప్లస్ ణ్య, అర ణ్య రెండు కలిపితే అరణ్య. ఈ అరణ్య అనేటువంటిది ఏమిటి అంటే వానప్రస్థాశ్రమం. ఏమిటి ఇది చెప్తున్నారు వర్ణన, బ్రహ్మలోకే అన్నారు. ఈ వానప్రస్థ ఆశ్రమాన్ని పాటించిన వాళ్ళు ఈ అరణ్య అనేది ఏమిటి అసలు నిజంగా బ్రహ్మలోకే తృతీయశ్యామిత దివి అన్నారు. తృతీయశ్యామివ దివి, బ్రహ్మలోకం అనేది ఎక్కడుందిరా అన్నాడు. భూలోక, భువర్లోక, సువర్లోక, దానికి పైన ఉన్నది బ్రహ్మలోక. తదివే తృతీయశ్యామిత, ఈ భూమి భూః భువః సువః స్వర్గలోకానికి కూడా పైన ఉన్నది. చూడండి, మనిషి మూడు నాలుగు రకాలు ఇక్కడ. కొంతమంది భూలోకంలో పుట్టి మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికే వస్తారు. కొంతమంది భూలోకంలో పుట్టి చనిపోయిన తర్వాత కొంతకాలం కొంతకాలం స్వర్గంలో ఉంటారు, స్వర్గంలో ఉండి తిరిగి వస్తుంటారు, అదొక రకం. కొంతమంది పుట్టి ఉపాసన చేసి ఇది దాటి బ్రహ్మలోకానికి వెళతారు, బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వస్తారు మళ్ళీ వాళ్ళు కూడా. కొంతమంది సకామ ఉపాసకులందరూ తిరిగి వస్తారు. కనుక ఈ మూడింటికి మించినది ఏమిటయ్యా అంటే దివి, ఆ పైన ఉన్నట్టుది బ్రహ్మలోకం. ఆత్మజ్ఞానం పొంది అక్కడ మోక్షాన్ని పొందాలి. ఇక్కడ క్లాసుకి అటెండ్ కాకపోతే అక్కడ నువ్వు తప్పించుకోవాలి, ఇవన్నీ కష్టాలు చెప్తున్నారనమాట. హాయిగా క్లాసుకి పోయి కూర్చో, ఇంత కష్టపడాలి అక్కడ అని చెప్తున్నారు. అయినా అట్లన్నా ఉపాసన చేస్తారేమో అని. తృతీయశ్యామిత దివి తత్ ఐరమ్మదీయం, అక్కడికి వెళ్తాడు బ్రహ్మలోకానికి, ఇవన్నీ దాటుకుంటూ వెళ్తాడు. మళ్ళీ భూలోకానికి రాడు, స్వర్గలోకానికి వెళ్ళి తిరిగి రాడు, మళ్ళీ బ్రహ్మలోకానికి పోయి కూడా మళ్ళీ తిరిగి రాడు. అంటే నిష్కామ ఉపాసన చేసి అక్కడికి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని పొందుతాడు కనుక ఐరమ్మదీయం అన్నాడు. ఐరమ్మదీయం అంటే అక్కడ మంచి జ్యూస్ జ్యూస్ తాగుతుంటాడు. ఐరమ్మదీయం అంటే ఇక్కడ ఏం చెప్తారంటే అన్నపు గంజి. ఐరం అంటే అన్నపు గంజి, అన్నం గంజి చేస్తారు చూసారా, ఐరం. అట్లాంటి గంజి అక్కడ తాగుతాడు. ఏం తాగుతాడు అది ఎట్లాంటిది అంటే రెండు సరస్సులు ఉన్నాయట అక్కడ. ఆ రెండు సరస్సులు చెప్తున్నారు ఇక్కడ. చెప్పి అవి భుజిస్తాడు. అవి ఎట్లా ఉంటుందంటే అమృతం లాంటి ఆ యొక్క ఇంటాక్సికేటెడ్ అనమాట. తాగితే మైకం వస్తుంది అనమాట. దమ్మర దమ్ము అంటుంటారు చూసారా, తాగి ఆనందంగా ఎక్సైట్మెంట్ అనమాట, థ్రిల్లింగ్గా ఉంటుంది అక్కడ. ఐరమ్మ దియ్యం తాగాడంటే మదీయం అందులో నుంచి వచ్చింది మద్యపానం. ఈ మద్యపానం తాగే వాళ్ళందరికీ ఇంకా లోకమే తెలియదు చూసారా, అట్లా ఇట్లా చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆనందం అనుకుంటారు వాళ్ళు, బురదలో తిరుగుతున్నారని తిరగటంలే. కానీ ఇక్కడ అది కాదు, ఇక్కడ అమృతం. ఆ అమృతాన్ని తాగుతాడు ఈ ఉపాసకుడు, ఆనందంగా ఉంటాడు అని చెప్తున్నారు. ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయి, అవి చూస్తాం. ఇప్పుడు అమృతాన్ని తాగుతూ ఉండండి వచ్చే వారం వరకు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.